మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం అక్టోబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం భారతీయత బాధ్యత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట ఉట్కూరి. ఎప్పటిలాగానే మరి యొక్క సరికొత్తమైన టాపిక్ తో మీ ముందలకి విశ్లేషణాత్మకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. గత 8 నెలలుగా భారతీయత మన బాధ్యత కార్యక్రమాన్ని ఆదరిస్తూ వింటున్నటువంటి శ్రోతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మైండ్ మీడియా యాజమాన్యానికి అలాగే మైండ్ మీడియా వారికి అలాగే హోస్టులందరికీ కూడా నా షోలో వచ్చే గెస్టులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు షో స్టార్ట్ చేద్దాం. గత 4-5 ఎపిసోడ్లుగా మనం వాట్ హ్యాపెన్ టు హిందూ పాపులేషన్ అవుట్ సైడ్ ఇండియా, అలాగే వాట్ హ్యాపెన్ టు హిందూ పాపులేషన్ ఇన్ నార్త్ ఈస్ట్, అలాగే వాట్ హ్యాపెన్ టు హిందూ పాపులేషన్ ఇన్ కేరళ అనే ఒక విభిన్నమైన అంశాన్ని చర్చించుకునే ప్రయత్నం చేశాం. అలాగే ఈ షోలు పాత షోలు కనుక మీరు వినాలంటే mindmedia.com వెబ్సైట్ ని చూస్తే అక్కడ భారతీయత మన బాధ్యతకి సపరేట్ కేటగిరీ ఉంది, అక్కడ ఆడియోస్ వినొచ్చు. అలాగే మైండ్ మీడియా వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, youtube.com కి వెళ్ళి మైండ్ మీడియా వెంకట్ ఉట్కూరి అని మీరు టైప్ చేసినా కూడా నా షోస్ అన్ని కూడా దొరుకుతాయి మీకు. మీ కామెంట్స్ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్ గా యూట్యూబ్ వీడియో కానీ అలాగే contact@mindmedia.com నా షో పేరు రాసి మీ కామెంట్స్ ఏంటో తెలపగలరు. అలాగే మరొక సరికొత్త అంశంతో ఇవాళ మీ ముందలకు వస్తున్నాము. మనకి భారతీయత మన బాధ్యతలో ఎన్నో అంశాలు విభిన్నమైన దృష్టికోణాల్లో నుంచి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం బహుశా చాలా రకాలుగా చాలా షోస్ లో మనం అంతర్లీనంగా మాట్లాడుకున్నప్పటికీ ఒక విశిష్టమైన వ్యక్తి దృష్టికోణంలో నుంచి మనం ఆలోచించే సేమ్ అదే కాంటెక్స్ట్ అది మనం ఆలోచించే అదే పాయింట్ ఎలా ఉంటది అనేది ఒక డిఫరెంట్ దృష్టికోణం నుంచి ఆవిష్కరించే ప్రయత్నమే ఈ షో. దేశం ధర్మం మనకి ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నట్టు, అలాగే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, దేశం ధర్మం అంటే దేశానికి ధర్మానికి మన భారతదేశానికి ధర్మం మన సనాతన హిందూ ధర్మం ఏదైతే ఆత్మ ఉన్నదో ఆ ఆత్మే మన ధర్మం అనుకుంటే మన దేశం మన శరీరం అనుకుంటే గనక ఈ ఆత్మకి శరీరానికి ఎంత సంబంధం ఉందో మన ధర్మానికి మన దేశానికి కూడా అంతే సంబంధం ఉంది. సో ఈ ఇదే పాయింట్ మీద శివానందమూర్తి గారు, చాలా మంది తెలియకపోవచ్చు శివానందమూర్తి గారు ఎవరు, ఆయనకి మన దేశానికి ధర్మానికి సంబంధం ఏంటి, ఆయన దృష్టికోణంలో నుంచి దేశం ధర్మం గురించి మనం ఎలా ఆలోచించుకోవాలి అనే ఒక కంప్లీట్ అనాలిసిస్ తో ఈరోజు మనతో పాటు మాట్లాడటానికి అనిల్ కుమార్ తెలియరావు గారు ఉన్నారు. అనిల్ గారు నమస్తే అండి.
నమస్కారం వెంకట్ గారు, ధన్యవాదాలు.
బాగున్నారా?
బాగున్నా, థ్యాంక్ యూ అండి. బాగున్నాను, మీరందరూ బాగున్నారని తలుస్తాను, శ్రోతలు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ అనిల్ గారు. సో ఈ రోజు మనం ఈ షో చేసుకుంటున్నాం, మీకు మీరు భారతీయత మన బాధ్యతలో 2వసారి గెస్ట్ గా వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈ షో, మీరు ఫాలో అవుతున్నారా, ఈ షోలో జరిగిన టాపిక్స్ గురించి మన శ్రోతలకు ఏమన్నా మీ ఫీడ్బ్యాక్ చెప్పగలరా?
తప్పకుండా అండి, నేను ఈ షో ఫాలో అవుతూ ఉంటాను డెఫినెట్ గా, అదొకటి. అండ్ రెండోది ఏంటంటే నేను ఈ షోతో పాటు ఇతరత్ర ధర్మం పరంగా ఎక్కడైతే ప్రవచనాలు కానివ్వండి, చిన్న చిన్న స్పీచెస్ కానివ్వండి, పర్టికులర్ గా భారతదేశం పట్ల భారతదేశంలో జరుగుతున్న మార్పులు చేర్పులు ఇతర రాజకీయ పరిణామాలు కానీ దానివల్ల ధర్మం మీద పడే ప్రభావం కానీ పెద్దవాళ్ళు మన దేశంలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి కూడా వింటూ ఉంటాను. నాకు అనిపించేది ఏంటంటే బై అండ్ లార్జ్ మనం చేసే కార్యక్రమాలు కానీ దాన ధర్మ టీం నుంచి చేసే కార్యక్రమాలు కానీ లేదంటే మీరు చేసే హోస్ట్ చేసే మైండ్ మీడియా వారి షోస్ కానీ చూసుకుంటే అవి ఒక విధంగా ఆలోచనల డిఫరెంట్ జోన్స్ లో డిఫరెంట్ ఏరియాస్ లో వర్క్ చేస్తున్నప్పటికీ రెండు ఒకే దిశగా ప్రయాణించడం అనేది కనిపిస్తుంది నాకు క్లియర్ గా. రెండింటి పరమార్థం ఒకటేగా అనిపిస్తోంది, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి.
థ్యాంక్ యూ అనిల్ గారు. సో అలాగే ఈరోజు మనం టాపిక్ లోకి ఎంటర్ అవుతాం అనిల్ గారు. సో ఇప్పుడు మనం సహజంగా కూడా మనకి దేశం ధర్మం అని మన దేశం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సనాతనమైన హిందూ ధర్మం ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క దేశం హిందువులకి ఏమన్నా ఒక దేశం ఏమన్నా మిగిలి ఉంది అని అనుకుంటే కనుక అది కేవలం మన భారతదేశమే. మన భారతదేశంలోనే మన ప్రపంచపు పూజా గది అని అనుకుంటాం కదా. సో ఈ రోజు మన ధర్మానికి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి, అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అది రాజకీయ పరంగా అయితేనేమి, సామాజిక పరంగా అయితేనేమి, లేకపోతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పరంగా అయితేనేమి చాలా సమస్యలు ఉన్నాయి. హై లెవెల్లో అసలు శివానందమూర్తి గారు ఎవరు, ఆయన గురించి మన శ్రోతలకు ఒక్కసారి మీరు పరిచయం చేసి మన టాపిక్ లోకి వెళ్దాం సార్.
తప్పకుండా. ఒకటి ఏంటంటే అండి, శివానందమూర్తి గారు ఎవరు అనేది చాలా మందికి తెలుసు, చాలా మందికి అలాగే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకటి ఆయన గురించి చెప్పాలంటే ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఒక గొప్ప యోగ శాస్త్రం తెలిసిన ఒక గొప్ప వ్యక్తి, ఒక యోగి, అలాగే భారతీయత గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఒక మహాత్ములు, అలాగే సంస్కృతి, భారతదేశ సంస్కృతి, అలాగే మానవత్వం, మతం, వీటి యొక్క పరిపూర్ణ అవగాహన, ఏది ఇంత సమపాళ్ళలో ఉండాలి, అన్నిటి ప్రాధాన్యత ఎందుకు ముఖ్యం అనేది ఒక సాధారణ ఒక బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, ఎవరైనా తీసుకోండి, ఒక పేదరికంలో ఉన్నవాడి దగ్గర నుంచి ఒక కోటీశ్వరుడి దాకా అందరికీ ఎలా వర్తిస్తుంది అని చాలా సరళంగా ఆయన చెప్పగలిగే ఒక యోగి ఒక మాటలో చెప్పాలంటే. రెండేంటంటే, ఆయన రాసిన పుస్తకాలు కానీ, ఆయన దృష్టికోణం కానీ, ఆయన చెప్పిన ప్రవచనాలు కానీ, ఆయన అఫీషియల్ గా ఎక్కడ ప్రవచనం లాగా ఎక్కడ ఎవరికి చెప్పలేదు, ఎవరికి ఎవరిని శిష్యులుగా కూడా ఆయన ఎవరు చేర్చుకోలేదు, కానీ ఆయన అభిప్రాయాలు, ఆయనకున్న విస్తృత యోగం యందు ఆయనకున్న పట్టు, ఆయనకున్న విస్తృత దేశ కాలమాన జ్ఞానము కంచి పరమాచార్యుల దగ్గర వరకు కూడాను ఆయన్ని అప్రిషియేట్ చేశారు. ఇటువైపు చూసుకుంటే పాశ్చాత్యులు, డేవిడ్ ఫ్రాలే ఇటువంటి వాళ్ళు కూడాను ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక సంపూర్ణ యోగి అని ఎవరినైనా పిలవాలి అనుకుంటే శివానందమూర్తి గారు అని చెప్పి ఆయన చాలా పుస్తకాలకి ఫోర్వర్డ్ కూడా రాశారు, ఆయన ముందు మాట కూడా రాశారు శివానందమూర్తి గారి పుస్తకాలకి. చాలా పుస్తకాలు పాశ్చాత్య సైంటిస్టులు కూడాను ఒక బ్రహ్మాండం గురించి, 14 భువనాలు ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి, ఈ మొత్తం ప్రపంచం ఎలా రన్ అవుతోంది అనేది ఒక పుస్తకంలో రాయడం జరిగింది. దానికి సైంటిస్టులు కూడాను ఎక్కడో మారుమూల భారతదేశంలో వరంగల్లో అలాగే భీమునిపట్నంలో ఆయన ఆశ్రమం పెట్టుకుని ఉండి ఆయన రాసిన ఎక్స్పీరియన్సెస్ కానీ అవి చూసి ఎక్కడో వెస్టర్న్ సైంటిస్టులు అందరూ అప్రిషియేట్ చేసి ఈ సంపూర్ణమైన జ్ఞానం ఉన్నవాళ్లే రాయగలుగుతారు ఇలాగా అని చెప్పి చెప్పారు కొన్ని పుస్తకాల్లో. సో
విషయం అండి.
అవును. ఇటువైపు మానవత్వము, ఒకవైపు ధర్మము, ఒకవైపు దేశము, ఒకవైపు సంస్కృతి, కళలు, అటువైపు చూస్తే ఆధ్యాత్మికము, యోగము, మహర్షులు, మన పురాణాలు, మన చరిత్రలు, మన భగవంతుడు, ఒక మతం యొక్క అవగాహన, ఇటు అంటే రెండు అన్ని స్పియర్స్ మీకు కలిపితే వచ్చే ఒక యోగి శివానందమూర్తి గారు. నాకున్న పరిమిత జ్ఞానంతో చెప్తున్నాను. సో నేను విన్నంత వరకు ఆయన ప్రవచనాలు కానీ ఆయన మాట్లాడే ఇన్ఫార్మల్ టాక్స్ అని చాలా వీడియోస్ ఉన్నాయి ఆయన మాట్లాడింది, ఆయన అవగాహన చేసుకుని సరళంగా చాలా నాలాంటి వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా చెప్పే వివరాలు కానీ చాలా సరళంగా ఉంటాయి. అంటే మన జీవితం యొక్క పరమార్థం ఏంటి అనేది ఆయన క్లియర్ గా ప్రతి వాడికి అర్థమయ్యేలాగా ఆచరణాత్మకంగా చెప్తారండి.
సో ఇప్పుడు శివానందమూర్తి గారు, సామ్వేద షణ్ముఖ శర్మ గారు కూడా చాలా సార్లు శివానందమూర్తి గారిని రిఫరెన్స్ గా తీసుకుని ప్రవచనాల్లో కూడా ఉంటది కదా అనిల్ గారు.
అవును. దానికి కూడా నేను ఒక ఉదాహరణ కానీ నాకు తెలిసినంత వరకు నేను సామ్వేదం గారి మాట ప్రవచనాలు విన్నాను, ఇవరకు విన్నాను, కానీ శివానందమూర్తి గారి మాటలు విన్న తర్వాత కూడా ఆయన ప్రవచనాలు విన్నాను. అప్పుడు నాకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే దేశం ధర్మం అనే కోణము శివానందమూర్తి గారి నుంచి ఎంత చక్కగా సామ్వేదం గారు అది నేర్చుకుని అందరికీ బాధ్యత తెలియజేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమైందండి.
అంటే ఇప్పుడున్న ప్రవచన కర్తల్లో పాయింట్ అని చెప్పాడు, ఇప్పుడున్న ప్రవచన కర్తల్లో సమకాలీన రాజకీయాలు గాని దేశం గురించి ధర్మం గురించి అతి కొద్ది మంది మాత్రమే మాట్లాడుతున్నారు. దాంట్లో గరికపాటి గారు ఒకళ్ళైతే గాక సామే షణ్ముఖ శర్మ గారు ఇంకొకళ్ళు అని చెప్పడంలో ఎటువంటి అసక్తి లేదు. అంటే దేశానికి, దేశం మనం ఎందుకు ప్రేమించాలి అని ఆయన ప్రవచనాల్లో కూడా చాలా సార్లు కేవలం ధర్మం అని కాకుండా మనకి సోషల్ గా జరుగుతున్న విషయాల గురించి ఆయన చెప్పే విధానం కూడా చాలా చాలా మందికి చాలా దగ్గరగా అవగాహన కల్పిస్తుంది. సో బహుశా శివానందమూర్తి గారి ప్రేరణతోనే ఆయన అది చెప్పారు అని అనుకోవచ్చా అనిల్ గారు?
తప్పకుండా ఆయన ఆయన అంటే నిజానికి బహిరంగంగానే ఆయన చెప్పారు, ఈ ఆయన ప్రేరణతోనే నేను ఈ దిశగా ప్రయాణం చేస్తున్నానని చెప్పారు. అంటే అటువంటి వాళ్ళకి ఒక దశ దిశ చూపించగలిగిన సామర్థ్యం ఉన్నవారు, తాను స్వయంగా ఏ రోజు ఒక ప్రవచనం నేను చెబుతాను ఇవాళ మీరు వినండి అని చెప్పిన వాళ్ళు కాదు. కానీ ఆ ప్రవాహం ఏంటంటే మనం గోదావరి ఒక చోట చూస్తున్నాము, ఆ గోదావరి శివానందమూర్తి గారు లేదంటే ఒక కృష్ణానది మన చాగంటి వారు, ఒక పెన్నా నది ఒక మన మిగతా ప్రవచనకర్తలు ఎవరైనా అనుకుంటే కనుక ఆ ప్రవాహం అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ దాని మూలాల్లోకి వెళ్తే అక్కడ శివానందమూర్తి గారు ఒక ఆ మూలాల్లో శివానందమూర్తి గారు ఉండి అక్కడి నుంచి ప్రవహిస్తోంది అనుకోవచ్చు. ఎందుకంటే అందరి కోణాలు సమీకరిస్తే ఆయన వస్తారనిపిస్తుంది నాకైతే.
అది కరెక్ట్ కాంటెక్స్ట్ కూడా మన షోకి కూడా కరెక్ట్ కాంటెక్స్ట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకోబోతున్నామో ఈ షోలో, ఇది మన యూట్యూబ్ లో పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలే కదండి. ఇప్పుడు ఎవరన్నా శ్రోతలు వినాలనుకుంటే గనక ఎలా వినాలి?
తప్పకుండా మీరు యూట్యూబ్ లో ఉన్నాయండి. అంటే నేను పర్టికులర్ గా ఈ షో కోసం నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నేను సమీకరించింది కొంచెం. అదేంటంటే శివానందమూర్తి గారు ఆయనకి 86 వయసు ఉన్నప్పుడు ఆలియా రేడియో అలాగే దూరదర్శన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక 10 ఎపిసోడ్స్ గా అది యూట్యూబ్ లో మీకు దొరుకుతుంది. సద్గురు SATHGURU సద్గురు అని కొట్టి శివానంద క్రానికల్ అని చెప్పి మీరు కొడితే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు ఆ 10 ఎపిసోడ్స్ దొరుకుతాయి. నా అనుభవం ఏంటంటే చాలా చాలా విలువైన విషయాలు. నేను గత వారం రోజుల్లో ఇంతకు ముందు ఆయన గురించి తెలియని విషయాలు ఆయన బాల్యం దగ్గర నుంచి, వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి, అలాగే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, ఆయన వంశ చరిత్ర దగ్గర నుంచి అన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన బాల్యం, ఆయన యవనం, ఆయన ఆయన శేష జీవితం, ఏదైతే ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత ఏం చేశారు అనేది సంక్షిప్తంగా చాలా వివరంగా ఆయన మీకు ఇవ్వడం జరిగింది యూట్యూబ్ లో.
సో శివానంద సద్గురు SATH గురు శివానందమూర్తి క్రానికల్స్,
శివానంద క్రానికల్స్ అని ఉంటాయండి అన్నిటికీ స్పేస్, శివానంద స్పేస్ క్రానికల్స్.
ఓకే, సో అది సో అట్లయితే అనిల్ గారు మనం ఫస్ట్ శివానందమూర్తి గారి గురించి ఆయన బాల్యం గాని ఆయన మిగతా జీవిత విశేషాలు క్లుప్తంగా మనం మాట్లాడుకున్న తర్వాత మనం యాక్చువల్ టాపిక్ లోకి వెళ్ళి ధర్మం దేశం ఆయన విశ్లేషణ ఆయన దృష్టికోణం నుంచి ఆలోచించే ప్రయత్నం చేద్దాం సార్.
తప్పకుండా అండి. కాబట్టి సో ఇప్పుడు ఆయన బాల్యం దగ్గరకు వస్తే వాళ్ళ నాన్నగారు వాళ్ళు అండి ముఖ్యమైన ఇంపార్ట్ ఎలాగో మొదలు పెడుతున్నాం కాబట్టి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మొదలు పెట్టేటట్టయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా గొప్ప జమీందారి కుటుంబం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆయనకి ఎటువంటి లోటు బాల్యం దగ్గర నుంచి ఎటువంటి లోటు కానీ ఎటువంటి అన్నవస్త్ర లోటు కాదు కదా. వాళ్ళు దాదాపుగా మహారాజులతో సరిసమానంగా భోగభాగ్యాలు అనుభవించిన కుటుంబం. వాళ్ళ నాన్నగారికి ఈయన పుట్టేటప్పటికే వాళ్ళ నాన్నగారికి 12 ఏళ్ల కష్టాల్లో ఉన్నారు నాన్నగారు వాళ్ళు. ఎటువంటి కష్టాలు అంటే ఒక రాజుకి ఎలాగైతే వాళ్ళ రాజ్యం ఆక్రమించుకుంటే రాజు ప్రాణాలతో బయటపడి ఒక ప్రాణాలు దక్కించుకోవడానికి వేరే చోటకు వెళ్ళి తలదాచుకుంటారు. అటువంటి కష్టాలు అప్పటికీ వాళ్ళకి తరగనాస్తుంది. ఆ కష్టాలు ఉన్నప్పటికీ ఆయనకి తరగనాస్తుంది. వాళ్ళ ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో.
శివానందమూర్తి గారు ఏ ఊరండి?
వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తండ్రి ఆయన బర్హంపూర్ లో, వాళ్ళ నాన్నగారు కర్ణాటక అనుకుంటా అండి, బర్హంపూర్ లో ఉండే వాళ్ళకి పెద్ద సామ్రాజ్యం లాగా ఉండేదండి వాళ్ళ నాన్నగారికి, శివానందమూర్తి గారు వాళ్ళ నాన్నగారికి. ఆయనకి 16వ ఏటనే ఆయనకి 1908 నేను మాట్లాడేది, 16వ ఏటనే ఆయనకి పట్టాభిషేకం జరిగింది ఆయన ఆయన సామ్రాజ్యానికి. అంటే వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళ జమీందారులు దగ్గర దగ్గర 52 గ్రామాల్లో వాళ్ళకి ఆస్తులు ఉండేది, ప్యాలెస్ లు అనుకోండి ఎలాగైనా ఎలా చూసుకున్నా సరే. అక్కడ నాన్నగారు వాళ్ళు అప్పట్లో 200 దేవాలయాలు కట్టించారు 1908 నాటికి. కాబట్టి ఎక్కడైతే మీకు అంత అంత వైభవం ఉంటుందో అక్కడే సంస్కృతంలో కూడా శ్లోకాలు కూడా ఉంటాయి ఆయన చెప్తా ఆయన మాటల్లో, అక్కడే మీకు అనావృష్టి కూడా జరుగుతుంది. ఈర్ష అసూయ కలవారు ఉంటారు, వాళ్ళ వల్ల వీళ్ళకి కష్టాలు రావడం, ఈయన ప్రాణాపాయం స్థితిలోకి వెళ్ళడం వాళ్ళ నాన్నగారు వాళ్ళు. అక్కడి నుంచి నిదానంగా కొవ్వూరు రాజమండ్రి దగ్గర వాళ్ళ నాన్నగారు వాళ్ళు స్థిరపడ్డారు. అప్పుడే
ఇప్పుడు శివానందమూర్తి గారు ఎప్పుడు జన్మించారండి, శివానందమూర్తి గారు ఎప్పుడు జన్మించారు అక్కడి నుంచి మనం మాట్లాడదాము.
ఆయన తప్పకుండా ఆయన 1928 ఆయన జన్మం జరిగిందండి, 1928 December 21 నాడు ఆ రాజమండ్రిలో ఆయన జన్మించారు. సో ఆయన ఆయన వివరాల్లోకి వెళ్తే ఆయనకి ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు ప్రస్ఫుటంగా కనిపించేది ఏంటండి మీకు, ఆయనకి పూర్వజన సుకృతం చాలా మటుకు ఉంది. యోగం అనేది ఆయనకి చిన్నప్పటి నుంచే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 ఉన్నప్పుడే ఆయనకు వచ్చిన ఆలోచనలు ఒకసారి మీకు చెప్తాను, మీకు శ్రోతలకి. 2 ఉన్నప్పుడే ఆయనకి ఆయన మాటల్లో చెప్పాలంటే అర్ధర పట్టేది కాదట. మధ్యలో ఆయనకి 4 నౌకర్లు ఒక ఒక ఆయన పరుపు వేసి దాని మీద మలిపూలు జల్లి మళ్ళీ దాని మీద ఇంకో దుప్పటి వేసి దాని మీద ఆయన పడుకునేవారు. అంటే అంత భోగాల్లో పడుకుని ఉండేవాళ్ళు. 2 నాటికి ఆయనకి నిద్రలోంచి మెళుకో వచ్చి వీళ్ళందరూ పడుకున్నారు, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు పిలిస్తే పలకట్లేదేంటి, పొద్దున్న లేస్తున్నారు కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, రాత్రి పొద్దున్న ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళు ఉన్నారా లేరా అనే మూగ భాషలాగా ఆయనకి సందేహాలు వచ్చేవని అనేవారు 2 ఆయనకి.
బా అది అది ఆయన వీడియోస్ లో చెప్పారండి,
ఆయన మాటల్లో చెప్పారు, ఆయన మాటల్లోనే అలా అలా సందేహాలు వచ్చేవి ఆయనకి. దాని తర్వాత ఆయన నిదానంగా ఆయన ఆధ్యాత్మిక అంటే వాళ్ళ ఇంట్లో ఇళ్లలో ఎప్పుడు హరికథలు లేదంటే దాన ధర్మాలు యథావిధిగా, వాళ్ళ నాన్నగారు కూడా ఒక విద్యాపీఠానికి ఆయన ట్రస్టీగా ఉండి ఆయన దానికి ధన సహాయం అది చేస్తూ ఉండేవాళ్ళు. నిరంతరం కళాపోషణ, అంగ సంస్కరణ, అలాగే అస్పృశ్యత. కందుకులింగం గారు కూడా వీరి ఇంటికి వచ్చి వెళ్ళారు 1932 ఆ ప్రాంతంలో. మహాత్మా గాంధీ గారు కూడా వీరి ఇంటికి వచ్చి వెళ్ళారు కొవ్వూరులో ఉన్నప్పుడు. వచ్చి వీడి అమ్మగారిని కూడా కాంగ్రెస్ క్యా దేతే హే ఆపని అడిగారట, ఆవిడ నగలు ఇవ్వడం జరిగింది మహాత్మకి. నగలిచ్చి ఆయన మహాత్మా గాంధీ గారు కూడా ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆవిడకి దీవెనలు కూడా ఇచ్చారట. భారతీయ స్త్రీ గొప్పతనం అదే, పరువు నిలబెడుతుంది ఇంటిది అని చెప్పి ఆయన మంచి మధుర వాక్యాలు పలికి వెళ్ళారట 1932.
అంటే దేశ స్వాతంత్రం అప్పుడు కూడా మన శివానందమూర్తి గారి నాన్నగారు స్వేచ్ఛ స్వాతంత్రంలో కూడా తన వంతు బాధ్యతగా ఇచ్చారు,
చేశారు తప్పకుండా చేశారు. గురించి కూడా కందుకూరి వీరేశలింగం గారు ఉద్యమం చేపట్టినప్పుడు వీరింటి పేరు కూడా కందుకూరి గారే, శ్రీ శివానందమూర్తి గారు కూడాను. కూడా శివానందమూర్తి గారు వాళ్ళ నాన్నగారే స్వయంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అస్పృశ్యతకు లోనైన వాళ్ళు, వాళ్ళందరినీ పిలిచి మీరు స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని మీ గుళ్ళో ప్రవేశం ఇస్తాను, అందరికీ అందరూ అర్హులే మీరు పదండి అని చెప్పి అందరినీ తీసుకెళ్లి అస్పృశ్యత నిర్మూలించడంలో ఆయన కూడా కందుకూరి వీరేశలింగం గారితో పాటు కలిసి.
ఇది చాలా డిఫరెంట్ పాయింట్ అండి గారు. ఓకే,
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది ఆయనకి ఒకటి యోగం కవర్ చేశాం మనం. ఆయనకి 2 దగ్గర నుంచి వచ్చిన పూర్వజన సుకృతం అనుకోండి, ఏదైనా అనుకోండి, భగవద్ కృప శివకృప అనుకోండి, యోగం. 2 పట్ల, దేశం పట్ల, ఈ 2 మీకు వీరేశలింగం గారు మహాత్మా గాంధీ గారితో ఆయనకు జరిగిన ఇంటరాక్షన్స్ అనుకోండి, సంఘం పట్ల, దేశం పట్ల ఒక బాధ్యత చిన్న వయసులోనే ఆయనకి ఏర్పడింది. అందుకోసం చెప్పండి ఇన్సిడెంట్స్.
అంటే వాళ్ళ గారు వాళ్ళ కుటుంబ పరిస్థితుల రీత్యా కూడా ఆ దేశం ధర్మం పట్ల అవగాహన అలాగే ఆయనకున్న పూర్వజన సుకృతం వల్ల ఏర్పడిందని అనుకోవచ్చు.
అనుకోవచ్చు. అలాగే సో నాన్నగారికి చెప్పండి
చెప్పండి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారికి కూడాను ఈ ఈ కోర్టు దావాలు వీటిల్లో జరుగుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు కూడాను మన మెడ్రాస్ లో కపాలేశ్వర టెంపుల్ అని ఉంటుంది, చాలా మందికి తెలుసు.
అవునండి.
అక్కడ ఒక అక్కడ రోజుల పాటు హోమాలు చేశారు. హోమాలు చేసిన తర్వాత శివుడు ఆయనకు ప్రత్యక్షమై కలలో, నువ్వు ఈ ఏదైతే కోర్టు దావాలున్నాయో నువ్వు గెలవవు, కాబట్టి నువ్వు దీన్ని వదులుకుని నీ వంతు కృషి సేవ ఏ సేవ చేసుకుంటావు చేసుకో అని చెప్పి ఆయన చెప్పారని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తుండేవారు దీంతో. కాబట్టి ఇది ఈ ఈ వాక్యం ఎందుకు చెప్తున్నారంటే ధర్మం పట్ల భగవంతుడి పట్ల ఒక ఒక నమ్మకం ఒక ఒక బిలీఫ్ అనేది వీళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కానీ వీళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కూడా, వాళ్ళ అమ్మగారు చాలా నీతి కథలు ఈయనకి చెప్పడం మధ్యాహ్నం 3:30 నుంచి, దాని నుంచి ఆయన అలా భగవంతుడి ఆవిడ క్రి అంటే ఏదో కల్పిత కథలు అయినప్పటికీ భగవంతుడి మీద నమ్మకం ఏర్పడే కథలు చిన్న చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఆయనకి చెప్పడము, ఈయన ఇంట్లో ఒక ఒక లైబ్రరీ ఉండడము, ఆయన చదువుకోవడము, ఇవన్నీ జరగడం వల్ల ఆయనకి చాలా జ్ఞానము చిన్న వయసులోనే. ఆయనకి తల్లిదండ్రుల ప్రేరణ వల్ల చాలా జ్ఞానం ఆయన సంపాదించింది.
బాగుందండి, బాగుంది. సో అలాగే అనిల్ గారు, ఇప్పుడు మనం ఆయన మాట్లాడిన దేశం గురించి, ఇప్పుడు ఆయన సుమారు 1930s లో జన్మించారని చెప్పారు అంతేనా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్?
అవును, దగ్గర దగ్గర
1928 లో జన్మించారు. సో శివానందమూర్తి గారు అంటే ప్రీ ఇండిపెండెన్స్ అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా చూశారు. శివానందమూర్తి గారు ఎప్పుడు కాలం చేశారండి?
ఆయన 2015 అండి, జూన్ 2015 ఆయన కాలం
చేశారు. 2015 ఓకే.
అవును, అంటే మిలీనియం తర్వాత కూడాను ఆయన చూసి అంటే టూ సైడ్స్ ఆఫ్ ది వరల్డ్ చూశారు వాళ్ళు ఆయన ఇండియా.
సో ఇప్పుడు ఆయన ప్రాస్పెక్టివ్ లో, శివానందమూర్తి గారి ప్రాస్పెక్టివ్ లో ఇప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్, సో ఇది దేశం ధర్మం, సో దీన్ని అంటే ఇప్పుడు మనం భారతీయత మన బాధ్యత చాలా షోస్ మనం చేస్తూ ఉంటే మనకు అర్థమవుతున్న డేటా లేకపోతే మనం గూగుల్లో సెర్చ్ చేసిన డేటా మన దృష్టికోణంలో సెర్చ్ చేసిన డేటా ప్రకారం కూడా చూస్తే ప్రీ ఇండిపెండెన్స్ కంటే ముందలే, ప్రీ ఇండిపెండెన్స్ కంటే మన ధర్మం ఎక్కువ పోస్ట్ ఇండిపెండెన్స్ లోనే ఎక్కువ నాశనం అయిపోయింది, మనకి డేటా కూడా అదే చూపిస్తుంది యాక్చువల్ గా. సో ఇలాంటి ఈ ఈ దృష్టికోణంలో నుంచి శివానందమూర్తి గారు ఏమన్నా చెప్పారా, లేకపోతే దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అసలు?
అవును అవును అవును, చాలా మంచి 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 ప్రశ్న అడిగారు. అందులో నిస్సంకోచంగా అవుననే చెప్పాలి, ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తానండి మీకు. ప్రీ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉండేది అనేది ఒకటి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి, ప్రీ ఇండిపెండెన్స్ లో దేశంలో ఆర్థిక అసమానత లేదు. ఆయన ఆయన చెప్పడం ఆయన వాక్యాల్లో ఆర్థిక అసమానత లేదు, అంటే కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి కానీ వీడు తక్కువ వాడు వీడిని తక్కువగా చూడాలి, వీడు డబ్బున్నవాడు వీడిని ఎక్కువగా చూడాలి అని అనే అసమానత లేదు. అస్పృశ్యత ఉంది కానీ అసమానత ఆర్థిక అసమానత లేదు ఒకటి. రెండు, ప్రీ ఇండిపెండెన్స్ లో కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన ఆయన మనకి నెరేట్ చేస్తుంటే మనకి చాలా బాధ వేసే విషయం ఏంటంటే, కలకత్తాలో ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వీళ్ళు మనకి స్వాతంత్రం రాకముందు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని కుటుంబ సమస్యలు వీళ్ళ దగ్గరికి వచ్చేవి, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అనేది ఆ విషయంలో ఎక్కడా ద్రోహం చేయలేదని ఆయన అనుభవాలు చెప్తున్నాయండి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను, ఐ థింక్ జార్జ్ విలియమ్స్ అనుకుంటానండి, ఒక బ్రిటిష్ అధికారి, ఆయన కలకత్తాలో నియమించబడినప్పుడు ఆయన దగ్గరికి కుటుంబ సమస్యలతో చాలా మంది వచ్చేవారు. ఇలా వచ్చినప్పుడు ఆయనకి ఏమి తెలియదు, మన ధర్మం తెలియదు, మన శాస్త్రం తెలియదు, ఏమి తెలియదు. తెలియనప్పుడు ఆయన దానికి ఒక ఒక జడ్జ్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనుస్మృతి తెప్పించుకుని దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకుని ఆయన స్వహస్తాలతో కొన్ని రాసుకుని దానిపైన ఆయన విశ్లేషణ చేసి జడ్జ్మెంట్ ఇచ్చేవారు. అంటే హిందూ ధర్మంలోని రూల్ ఏంటో దాని ప్రకారంగా కేరళ నుంచి ఢిల్లీ దాకా ఒకటే రూల్ వాళ్ళు రూల్ పాటించేవాళ్ళు. కొన్ని కొన్ని విషయాల్లో మొత్తం సమానంగానే ఉంటుంది ధర్మం. నీకొకటి నీకొకటి ధర్మం అనేది లేదు. రెండు
డీప్ ఒక రకంగా చెప్పాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ లాగా.
ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ గా అంటే కరెంట్ లాంగ్వేజ్ లో మీరు కాంటెంపరీ లాంగ్వేజ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఆ విధంగా చేశారు. చేసి హిందూ అప్పుడు 1861 లో వాళ్ళు క్రియేట్ చేసింది హిందూ లా, వన్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఫర్ ఎవ్రీబడి అండ్ నో రిలీజియన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. మీకు ఎక్కడ అధికారంలో మతం అనేది కనపడదు, అంటే మీకు న్యాయం జరిగేటప్పుడు వాడు ఏ మతం వాడు అనే దాన్ని బట్టి చూసేవాళ్ళు కాదు. నేను చెప్పినట్టుగా మను చరిత్ర మనుస్మృతి అనేది మీ అందరికీ తెలిసిందే, హిందువులకి పర్టికులర్ గా అదే ధర్మశాస్త్రం. కాబట్టి దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ప్రకారంగానే ఆయన వాళ్ళు జడ్జ్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నించేవాళ్ళు.
అంటే అనిల్ గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. ఇక్కడ చాలా మంది కూడా మనుశ్రుతి మీద చాలా మంది విదేశీ మతం వాళ్ళు గాని లేకపోతే ఈ భావజాలం కలగని వాళ్ళు గాని ఈ మనుశ్రుతి మీరు చదివారా, ఎన్నో రాళ్ళు వేయటం అనేది ఇది మామూలుగా సహజంగా జరుగుతుంది. అలా సోషల్ మీడియాలో కానీ అలాగే వేరియస్ ఛానల్స్ లో కానీ మీరు చూసినా మనుశ్రుతి అన్నారు మనుశ్రుతిలో ఇలా అస్పృశ్యత ఉంది. సో వీటి మీద మన శివానంద మూర్తి గారు ఏంటి విశ్లేషణ?
అవును, దీంట్లో ఏంటంటే ఒకటి ఆయన చెప్తున్న విషయాలు పర్టికులర్ గా ధర్మం ఒక సనాతన ధర్మం ఉంది, దాని గురించి చెప్పేటప్పుడు ఆయన ఏమంటున్నారంటే మీకు ఒక ఒక దారి అను అంటూ లేనప్పుడు మీకు ఒక రోడ్డు ఉండేది, ఒక దారి వెంట జనాలు వెళ్ళేవాళ్ళు. కాబట్టి మీకు ఆ దారిలో వెళ్తున్నప్పుడు మీకు క్రమేణా మీకు పాపులేషన్ పెరిగింది, జనాభా పెరిగింది. అప్పుడు ఒక రోడ్డు కాస్త రెండు రోడ్లు వేసేవాళ్ళు, లేకపోతే త్రీ వే లేకపోతే ఫోర్ వే లేన్స్ వేస్తున్నారు. సో చాలా మటుకు మన ఆధ్యాత్మిక దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ వేసుకున్న రోడ్లన్నీ ఒక్కొక్క మార్గం భగవంతుని చేరడానికి, తప్పితే ఇది వేరే మార్గం కాదు. ఇది ఇది అంత హ్యుమానిటీ కోసము ఒక యూనిఫామ్ గా వెళ్ళడానికి ఒక దారి లేనప్పుడు రకరకాల దారులు ఏర్పరచుకుని వెళ్తున్నారు, తప్పితే ఇది వేరే దారి కాదు, అందరూ వెళ్ళేది అక్కడికి అని చెప్పి ఆయన చెప్తుంటారు.
ఓకే, అంటే రెండు సోర్స్ టు డెస్టినేషన్ 4-5 రూట్స్ ఉన్నా కూడా ఏ రూట్ అయినా డెస్టినేషన్ చేరటానికే.
అవును, రెండు మీరు అడిగిన క్వశ్చన్ కి ఒక ఒక బ్రాడ్ ఆన్సర్ చెప్పాలంటే ఆయన మాటల్లో సంస్కృతి అనేది మతం కన్నా పెద్దది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మతం సంస్కృతిలో ఒక భాగమే తప్పితే సంస్కృతి మతంలో ఒక భాగం కాదు అని చెప్తారు.
అంటే మీరు సంస్కృతి మతం అంటే ఈ రెండిట్లో సంస్కృతం పెద్దది.
అవును, సంస్కృతి పెద్దది అంటే
ఓకే.
అవును, భారతీయ సంస్కృతిలో ఎన్ని దాడులు జరిగినప్పటికీ భారతీయ సంస్కృతి మీద కానీ అంటే మతంలో జరిగే దాడులు, ఆయన ఆయన ఒప్పుకుంటున్నది ఏంటంటే మతం మీద జరిగే దాడులు, సంస్కృతి మీద జరిగే దాడులు, కానీ మతం మీద జరిగే దాడి కంటే కోల్పోయే దానికంటే మనము సంస్కృతి మీద జరిగిన దాడి వల్ల ఎక్కువ కోల్పోయామని అంటారు ఆయన. ఇప్పుడు అలా
అంటే ఈ రెండింటికి డిస్టింగ్విష్ ఒక కామన్ మ్యాన్ కి ఎట్లా అండి? అంటే ఇప్పుడు మామూలుగా అర్థం కావాలంటే సంస్కృతి మీద దాడికి మతం మీద దాడికి ఇది అర్థం చేసుకోవాలి, ఏంటి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా?
సంస్కృతి మీద దాడి అంటే అది బయట నుంచి వచ్చి వాళ్ళు చేసేదానికి అని మాత్రం మనం అనుకోక్కర్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మతం మీద అంటే బయట నుంచి ఏదో లాభం కోసం లేదంటే వాళ్ళ గ్రంథం ఇది చెప్పిందనో ఇదను అదను ఒకళ్ళు దాడి చేయడం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని కన్వర్ట్ అవ్వడం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు కానీ ఇప్పుడు సంస్కృతి మీద దాడి అంటే అది కేవలం మన ఇగ్నోరెన్స్ లేదంటే మన అవగాహన లేకపోవడము వల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది. అంటే ఇప్పుడు అంటే మన సంఘంలో ఎవరైతే మనం బాధ్యత గల లీడర్స్ అనుకోండి, లేకపోతే ఈవెన్ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే దాని మీద ఫోకస్ లేకపోవడం అనేది ఆయన స్పెసిఫిక్ గా చెప్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించే విషయంలో ఒక జనరేషన్ టు జనరేషన్ వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చే గ్యాప్, అంటే నీ కుటుంబం నుంచి నీ దేశం గురించి నీ ధర్మం గురించి నీ రాష్ట్రం నీ భాష నీ సంస్కృతి గురించి ఒక జనరేషన్ టు జనరేషన్ నువ్వు అది పాస్ చేస్తున్నావా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇక్కడి నుంచి వచ్చాం ఆయన మాటల్లో, రే మనం మనది ఇదిరా జిల్లా, మనం ఈ జిల్లా నుంచి ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి వచ్చాం, ఇదిగో మన పూర్వీకులు ఇలా ఉన్నారు, మన మహర్షులు ఇట్లా ఉంటారు అని నువ్వు చెప్పలేకపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది అంటారు ఆయన.
ఇది ఇది చాలా మంచి పాయింట్ సార్, ఇది చాలా మంచి పాయింట్. అవును అవును,
ఆయన ఇచ్చే అడ్వైస్ కూడాను ఒక మ్యాప్ పెట్టుకోండి, ఎందుకంటే ముఖ్యంగా ప్రవాస భారతీయుల కోసం కూడా ఆయన చెప్తుంది ఏంటంటే, చాలా విజిట్స్ చేశారు అమెరికా కూడా ఆయన, అప్పుడు కూడా ఆయన చెప్తుంది ఏంటంటే, మన మ్యాప్ పెట్టుకోండి, మీ జిల్లా మ్యాప్ పెట్టుకోండి, మీ స్టేట్ మ్యాప్ పెట్టుకోండి, పెట్టుకునే మనం పిల్లలకి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి, మనం ఇక్కడి నుంచి వచ్చానరా, మీ తాతలు ఈ ఊర్లో ఉండేవాడు, అప్పుడు వాళ్ళకి ఒక చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక జిజ్ఞాస అనుకోండి, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది బాగా అది తెలుసుకోవాలి అనేది.
అది కూడా సార్ దీనికి ఒక పాయింట్ యాడ్ చేసింది ఏంటంటే, యాక్చువల్ గా అలా తెలుసుకోవటం వల్ల అలా చెప్పటం వల్ల కూడా మనకి ఏంటంటే మన రూట్స్ ఏంటో కూడా మనకు తెలుస్తాయి యాక్చువల్. సో చాలా మంది ఇక్కడ ఒక పాయింట్ మన శ్రోతలు కూడా చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది ఒక పాయింట్ అనుకుంటారు ఏంటంటే, మన స్వస్థానం అనేది ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి ఒక స్వస్థానం అనేది ఉంటుంది. అంటే మన స్వస్థానాన్ని మరిచి, అంటే స్వస్థానాన్ని మరిచి అంటే మనకేదైతే కోర్గా మన జన్మత ఏదో ఒకటి వస్తుందో అది మరిచిపోయి మనం వేరే వాళ్ళలాగా నటించాలి, వేరే వాళ్ళలాగా జీవించాలి అంటే అది ఎక్కువ నాళ్ళు నడవదు అని నేను ఫస్ట్ కాన్స్ కూడా బాగా గట్టిగా నమ్ముతాను ఈ పాయింట్ ని. మీ కోర్ పాయింట్ ఏదో, మీ కోర్ కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎదిగితే మీరు ఎదగటంతో పాటు మీ లైఫ్ అలాగే మీ ఇంటర్నల్ గా కూడా మీరు సాటిస్ఫై ఫీల్ అవుతారు కాబట్టి మీరు ఎక్సెల్ అవుతారు యాక్చువల్ దేంట్లో అయినా సరే. అంతేగాని వేరే వాళ్ళలాగా అనుకరించి వేరే వాళ్ళలాగా మాట్లాడి లేకపోతే వేరే వాళ్ళలాగా పర్ఫామ్ చేయాలని అనుకుంటే మీ స్వస్థానం వేడతారు కాబట్టి మీకు అంత గట్టిగా పట్టున్నదేమో అని నేను అనుకుంటాను. సో అది కూడా పిల్లల్లో కల్టివేట్ అవుతుంది. అంటే మనం ఎక్కడి నుంచో వచ్చాము అంటే, యూ అండ్ ద పేపర్ యువర్ కిడ్స్ క్యాన్ బి ఎ సిటిజన్ బట్ ఆర్ దే రియల్లీ సిటిజన్స్ ఇస్ వాట్ వీ హావ్ టు థింక్ యాజ్ ఎన్ఆర్ఐస్, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ మైండ్ సెట్ లో ఆలోచిస్తున్నాను.
అవును అవును, తప్పకుండా అదే దాన్ని ఆయన భాషలో చెప్తున్నప్పుడు సంస్కృతి అన్న పదం యూజ్ చేశాను కదండి. ఆ సంస్కృతిలో మీ లాంగ్వేజ్ వస్తుంది, మీ సంప్రదాయం వస్తుంది, మీ కుటుంబ సంప్రదాయం వస్తుంది, లేదంటే మీ జిల్లాలో ఏదైనా పర్టికులర్ గా ఏదైనా స్పెషల్ గా ఏదైనా చేస్తుంటే ఆ సంప్రదాయం వస్తుంది. సో మీ లోకల్ గా ఉన్న మీ లలిత కళలు అనుకోండి, లేదంటే జానపద గీతాలు అనుకోండి, సాహిత్యం అనుకోండి, అన్ని వస్తాయి. కనీసం వాటి ఓనమాలైన పిల్లలకి కానీ మనం తెలుసుకోవడం ఒకటి, పిల్లలకి చెప్పడం ఒకటి చేస్తే ఆ సంస్కృతి కాపాడబడుతుంది, తద్వారా భారతీయత మొత్తం కాపాడబడబడుతుంది. అది ముఖ్యంగా చెప్పదలుచుకునేది.
సో అనిల్ గారు, ఇంకా ఇంకా మనం శివానందమూర్తి గారు చెప్పిన విశేషాలు ఇంకా కొన్ని చెప్పండి సార్, మీరు అనాలిసిస్ చేసి.
తప్పకుండా అండి. ఇంకా ఆయన బాల్యం గురించి నేను మీకు చెప్పాను, మీకు చాలా క్లుప్తంగా చెప్పాను బాల్యం గురించి. అది కాకుండా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిన విషయాలు కానీ భారత స్వాతంత్ర ఉద్యమం గురించి, ఆయన బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఆయన చూసిన భారతదేశం గురించి ఒక విషయం, ప్లస్ పార్టీషన్ జరిగింది కదా మన భారతదేశం పార్టీషన్, అలాగే వరల్డ్ వార్, ఈ టాపిక్ మీద కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా మంచి విషయాలు, చాలా వైవిధ్యమైన విషయాలు ఆయన చెప్పారు ఈ విషయంలో. ఒకటి
చెప్పండి.
ఒకటి ఏంటంటే అండి, ఆయన కరెక్ట్ గా మీకు రెండేళ్ళు ఉన్నప్పుడు సంఘటన చెప్పాను, దాని తర్వాత ఆయన కరెక్ట్ గా ఆయన స్కూల్ టైంలో వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. అంటే బేసిక్ గా వరల్డ్ వార్ జరుగుతోంది, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ ఉన్నారు, ఓకే వైస్రాయ్ మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఆ టైంలో ఫ్రీడమ్ మూవ్మెంట్ కూడా బాగా ఊపందుకుంది. ఒకటి మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ ఏంటంటే బ్రిటిష్ రాజ్యం మీద చాలా ప్రెజర్ తీసుకొచ్చారు, మేము భారతీయులు అందరు ఇంతమంది పాల్గొంటున్నాం, మేము గెలిస్తే మీరు గెలుస్తారు, మాకేంటి రివార్డ్ అని చెప్పి గట్టిగా వాళ్ళు మేము ఒత్తిడి పెంచారు. అలాగే వరల్డ్ వార్ టైంలో భారతదేశం బాగా కష్టపడింది, ఆ విషయం అటువంటి అనుభవజ్ఞులు మాత్రమే చెప్పగలుగుతారని మాత్రం నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతిదానికి రేషనింగ్ స్టార్ట్ అయింది భారతదేశం అంతా, అంటే క్లాత్, పెట్రోల్, అలాగే అన్నిటి మీద రేషనింగ్ స్టార్ట్ అయింది. అవును, భోజనం అన్నిటి మీద రేషనింగ్ స్టార్ట్ అయ్యి ప్రజలు చాలా కష్టపడ్డారు. రెండు ఏంటంటే భారత్ మీకు ఆంధ్రదేశం తమిళనాడు తమిళనాడుకి చాలా వ్యత్యాసం ఉండేది అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే. మీరు నమ్మరు, ఒక గ్రామం తీసుకుంటే ఒక గ్రామంలో తమిళనాడులో ఎలక్ట్రిసిటీ వచ్చిన 22 ఏళ్లకి కానీ ఆంధ్రప్రదేశ్ లో అదే సిమిలర్ గ్రామానికి ఎలక్ట్రిసిటీ రాలేదంటే అతిశయోక్తి కాదు. అంత వ్యత్యాసం ఉండేది మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న వాటికి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాటికి అంత డిఫరెన్స్ ఉండేది. కాబట్టి వరల్డ్ వార్ టూ జరిగినప్పుడు మాత్రం భారతదేశం బాగా కష్టపడింది, ప్రజలు చాలా కష్టపడ్డారని మాత్రం ఆయన చాలా సార్లు ఆవేదం వ్యక్తం చేశారు. రెండు, ఈ ఒత్తిడి ఎప్పుడైతే భారత్ మహాత్మా గాంధీ గారు వాళ్ళు పెంచారో వాళ్ళ మీద, వాళ్ళు ఒకటి అడిగారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు, సరే మీరు ఇప్పుడు ఏమిటి మమ్మల్ని దేశం వదిలి వెళ్ళిపోమంటారా అని అడిగారు. మీరు ఈ నేను ఇప్పుడు చెప్పే సంఘటన కూడా మీరు ముందే అడిగిన క్వశ్చన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అప్పుడు మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, ఎస్ ఎ వెరీ బ్యాడ్ నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ నేషనల్ గవర్నెన్స్ ఈజ్ బెటర్ దాన్ ఎ వెరీ గుడ్ ఫారెన్ గవర్నెన్స్ అన్నారు. సో ఆయన అనుకున్న మాటే అనుకోకుండా నిజమైంది, అవ్వాలని అనలేదు కానీ అదే నిజమైంది మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఆయన చెప్పిన దాని ప్రకారం చాలా బాగా చేశారు అడ్మినిస్ట్రేషన్. ఇటు బెంగాల్ తీసుకోండి, విడగొట్టారు బెంగాల్, ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఉండేవి, అటు పంజాబ్ విడగొట్టారు. సో ఎలా చూసుకున్నా సరే వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేశారని చాలా మంది ఆక్షేపిస్తారంటూ ఉంటారు. కానీ ఆయన మాటల్లో చెప్పాలంటే వీవర్ డివైడెడ్ అండ్ దే రూల్డ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన డివిజన్ కూడాను అడ్మినిస్ట్రేషన్ పరంగా సౌలభ్యం కోసం చేసింది తప్పితే వేరే ఏ విధంగా డివైడ్ చేయలేదు. కాబట్టి అటువంటి స్టేట్ లో క్విట్టి చెప్పండి.
ఇక్కడ కొన్ని విషయాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మన బెంగాల్లో కూడా అంటే బ్రిటిషర్స్ ని మనం పూర్తిగా సపోర్ట్ చేయలేనప్పటికీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫేమెన్ వచ్చినప్పుడు మన సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు వెస్ట్ బెంగాల్లో చాలా కొన్ని కోట్ల మంది చనిపోవటానికి కారణమయ్యారు. ఆ రేషన్ అంతా సెకండ్ వరల్డ్ వార్ కి వెళ్ళిపోయింది అని, అలాగే చాలా విషయాల్లో కూడా, సో చాలా విషయాలు కూడా అంటే మనల్ని ఎంతవరకు అడ్మినిస్ట్రేట్ చేశారు, ఎంతవరకు మన జీడిపిని తీసుకున్నారు అనేది కొంచెం బిగ్గర్ డిస్కషన్ అయినప్పటికీ ఓవరాల్ గా అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితే వాళ్ళు బాగానే చేశారు అని శివానందమూర్తి గారు మాటల్లో అర్థమవుతున్న పాయింట్ అది.
అవును అవును అవును. అంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు కదా, భారతదేశం బాగా కష్టపడింది అనే విషయం కూడా ఇన్వాల్వ్ అవుతుంది వరల్డ్ వార్ టైంలో. ఎందుకంటే వాళ్ళ పాలనలో ఉంది కాబట్టి వాళ్ళకి అది గెలవడం ముఖ్యం కాబట్టి దానికి దేన్నైనా పణంగా పెట్టారు. అంటే దానికి ప్రతిచర్యగానే వాళ్ళ మీద ఒత్తిడి తేవడం ఒకటి, మాకు బెనిఫిట్ ఏంటి అని అడగడం ఒకటి, క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేయడం ఒకటి. ఆ డిస్కషన్స్ లో అంటే మీరు ఇప్పటికిప్పుడు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోమంటారా మమ్మల్ని అని అడిగారు గాంధీ గారు ఆ వైస్రాయ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ యూ టు డూ అని అన్నారట. సో అంటే ఆ కాన్వర్సేషన్స్ మనకి అప్పట్లో ఎలా జరిగాయి అనేది మనకు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది, అతి తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే. కాబట్టి మీ నా రికమెండేషన్ ఏంటంటే అందరినీ శ్రోతలు కూడా ఒకసారి ఆ వీడియోస్ వెళ్ళి ఆ కాన్వర్సేషన్స్ ప్రత్యక్షంగా వింటే నేను చెప్పేదానికన్నా ఒక 100 రెట్లు మంచి అనుభూతి పొందగలుగుతారని నా అభిప్రాయం.
అవును సార్, అవును అని గారు. అలాగే ఇప్పుడు ఇంకొక వ్యూ పాయింట్ లోకి వెళ్దాం మనం. మన గ్రామాలు మన ధర్మం అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం చేస్తే గుళ్ళు వ్యాపారం దేనికి, లేకపోతే గుళ్ళు దేనికి, మనిషికి అన్నం పెడితే సరిపోరా అని ఒక రకమైన అది వితండవాదం అవ్వచ్చు, లేకపోతే మనం చెప్పలేని రీజన్ అవ్వచ్చు, లేకపోతే మన కల్చరల్ గా ఉన్న ప్రాబ్లం అవ్వచ్చు. ఏదైనప్పటికీ ఇలాంటి సామాజిక విషయాల్లో శివానందమూర్తి గారి ఆలోచన ఎలా ఉంది, అసలు మనం దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి?
తప్పకుండా, చాలా ఇది చాలా ఆయనకి బహుశా మేబీ నేను అనుకోవడం, నేను చాలా సార్లు ఆయన అదే పదే పదే ఈ విషయం గురించి చెప్పారు. రెండు విషయాలు ఆయన కోణం ఏంటంటే, మీకు రెండు రకాల జనాలు కనిపిస్తారండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ధర్మం అనేది ఒక మార్గం, ఆ మార్గంలో మనకి జనాభా గాని అనుకోండి, మీకు ట్రాఫిక్ ఇన్ఫ్లో అనుకోండి పెరిగినప్పుడు దానికే దాన్నే ఒక నాలుగు రోడ్లుగా వేసి ఒక్కొక్క ధర్మంలో వెళ్ళడం జరుగుతుంది. సరి బాగుంది అంటే, కానీ ఓ ఆచారంలో వెళ్ళినా ఓ పద్ధతిలో వెళ్ళినా అదే కరెక్ట్ అనే వాదన కొంతమంది వినిపిస్తారు. అది కాదు, ఇదంతా ఒక మార్గము, కేవలం సౌలభ్యం కోసం మనం ఒక కొన్ని దారులు వేసుకుని వెళ్తున్నాము, అందరూ అంటే వెళ్తున్నాం అనే ప్రయాణిస్తున్నాం అని చెప్పి ఒక దానికి ఒక సమాధానం. రెండు, ఆయన చాలా మంది మానవత్వంకి ఆయన అన్నిటికన్నా పెద్ద, భగవంతుడి కంటే పెద్ద పెద్దపీట ఆయన మానవత్వానికి వేస్తారు. ఎందుకంటున్నానంటే, ఆయన వరస్ట్ ఆఫ్ ఇండియా చూశారు, బెస్ట్ ఆఫ్ ఇండియా చూశారు, పర్టికులర్ ఇండియా పాకిస్తాన్ యొక్క విభజన చూశారు. ఆయన జూన్ లో స్వాతంత్రం రాకముందు ఢిల్లీకి ఆయన ప్రయాణం చేశారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నవంబర్ లో ప్రయాణం చేశారు. ఆయన ఇటు అటు చూస్తే ఒకవైపు బ్రహ్మాండంగా ఉంది, నవంబర్ లో వెళ్ళినప్పుడు ఏ ఢిల్లీ చాలా విస్తారంగా ఉంది, పెద్ద పెద్ద భవనాలు, పెద్దగా అంతగా ట్రాఫిక్ సమస్యలు ఏమి లేవు, జనాలు బాగుండేవాళ్ళు. అదే నవంబర్ లో ఆయన చూస్తే పెద్ద పెద్ద రోడ్లకి ఇరుపక్కల కొన్ని వేల కుటుంబాలు టెంట్ వేసుకుని, నాలుగు కర్రల పైన ఒక గుడ్డ వేసుకుని, కుటుంబం వేసుకుని, ఒక కుటుంబం పెట్టుకుని అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా ఏంటి అనేది మనం పక్కన పెట్టేస్తే, ఆయన వెళ్ళి అంటే గ్రౌండ్ లో ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళతో, ఏమైంది మీకు వచ్చిన కష్టం అని చెప్పి అతను చెప్పబోతుంటే అతని భార్య వద్దొద్దు, ఆయనకు చెప్పద్దు, తట్టుకోలేరు, వదిలేసేయండి, చెప్పద్దు చెప్పద్దు అని ఆయన వారించిందట. లేదు పర్వాలేదు నాకు చెప్పు అంటే, అక్కడ ఆయన లాహోర్ లో ఎక్కడో ఒక బ్రిటిష్ డాక్టర్ దగ్గర కాంపౌండర్, ఆయన నలుగురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు ట్రైన్ లో వస్తుంటే చెప్పారట, మీరు మీ అమ్మాయిలు చంపేస్తారు, మీరు వెళ్ళొద్దు, మరి దాచేయండి లేకపోతే ఏదో ఒకటి చేయండి అన్నారట. ఆ ఇద్దరు కూతుళ్ళని ఆ అమ్మాయి కంపార్ట్మెంట్ కింద దాచేసి చీర కొంగుతో కప్పేసింది, ఇద్దరు కొడుకుల్ని తీసుకుని ట్రైన్ లోంచి చంపేశారట. అంటే ఆయన అది చూసుకుంటూ చాలా బాధపడ్డారు. అంటే అక్కడ నువ్వు హిందువా ముస్లిమా ఒకటా ఒకటా అని కాదు, ఒక లక్ష కొన్ని లక్షల కుటుంబాలు చిన్నా భిన్నం అయ్యాయి. అక్కడ ఆయనకి దేశం పరిస్థితి, ఒకవైపు సౌత్ ఇండియాలో స్వాతంత్రం వచ్చిన సంబరాలు చేసుకుంటున్నారు, ఒక నార్త్ ఇండియాలో హాహాకారాలు. అంటే అక్కడ ఆయనకి ఈ మనం అందరం మనుషులమే కదా, మానవత్వం ముఖ్యం కదా, అసలు ఇది లేకుండా నువ్వు ఇంకేం చేసినా ఉపయోగం లేదు కదా అనే కోణం ఆయనకి, ఆయన బాగా ఆయన ఇన్స్పైర్ చేసింది. అది ఆయనకి ఈ కోణంలో చాలా వర్క్ చేశారు ఆయన. సో మానవత్వం కి పెద్దపీట వేసి దేశానికి పెద్దపీట వేస్తే నువ్వు ఇంకా వేరే ఏమి చేయకపోయినా నువ్వు ఉద్ధరింపబడతావు అనేది ఆయన గట్టిగా బల్లగుద్ది చెప్తారు. ఇప్పుడు రెండు, మీరు చెప్పిన ప్రశ్న ఉంది
అంటే దాన్ని బట్టి ఒక్క విషయం అనిల్ గారు, నాకు ఒక క్లారిఫికేషన్ అక్కడ, దాన్ని బట్టి మనం ఈ కంక్లూజన్ రావచ్చా అంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా లేదా అనేది నీ ఇష్టం, కానీ దేశానికి మాత్రం నువ్వు అండగా ఉండాలి. ఆ మాట అనుకోవచ్చా మనం, మన ధర్మం ప్రకారం నువ్వు దేవుణ్ణి నమ్ముతావు నమ్మవో పర్లేదు, పక్కన పెట్టినా కూడా దేశానికి మాత్రం వ్యతిరేకంగా గానీ దేశ ప్రయోజనాలు మాత్రం నువ్వు కంపల్సరీగా మనం ఆలోచించాలి.
అవును అవును, అంటే దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. ఎలా అంటే, ఆయన మాట నేను అంటే నేను ఇంకొకటిలో అర్థం చేసుకుని చెప్పదలుచుకోలేదు, కానీ ఆయన మాటల్లో చెప్పాలంటే, భగవంతుడు ధర్మం అనుకోండి, భగవంతుడికి ఈ ఫలానా వాడు ఇష్టము, ఫలానా కర్మ గురించి మనం మాట్లాడాలి కొంచెం ఒక్క సెకండ్. ఎందుకంటే ఆయనకి సపరేట్ కర్మ అంటూ ఉండదు భగవంతుడికి. అంటే వీడు దేవుడిని నమ్మేవాడు కాబట్టి వీడిని రక్షిస్తాను, వీడు నమ్మని వాడు కాబట్టి వీడిని శిక్షిస్తాను అనేది, అది డిక్టేటర్షిప్ లేకపోతే రాజకీయం అవుతుంది, కానీ భగవంతత్వం అవదు. ఆయనకు
అందరికీ సమానం,
అందరికీ ఆయన అందరినీ ఇద్దరినీ దయతోనే చూస్తాడు, కానీ వాళ్ళు చేసే కర్మలు మొత్తం దేశం గాని ఒక మనిషిలో చూసుకున్నారు, కానీ ఈ కర్మనే నీ నీ నువ్వు రిజల్ట్, నీ కర్మకే నీ కర్మ వల్లే నీకు రిజల్ట్ వస్తుంది, తప్పితే భగవంతుడి ప్రమేయం లేదు ఫస్ట్. రెండు, అలా అంటే భగవంతుడు అవసరం లేదా, ఎందుకు గుళ్ళు, ఈ గోపురాలు, ఈ పూజలు ఎందుకు అని చెప్పి ఒకళ్ళు చాలా మంది క్వశ్చన్ అడగచ్చు. ఒక ఆ కోణంలో ఏంటంటే, దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే, భారతీయ దేవాలయ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఒక డెమోక్రటిక్ వే ఆఫ్ రిలీజియన్. అంటే ఏ యజ్ఞము ఏ హోమమో చేస్తే ఏదో ఎవరో ఒక ఋషికో ఒక బ్రాహ్మడికో ఒక ఫలితం వస్తుంది. ఆ వేదాల నుంచే ఆ శాస్త్రాల నుంచే తీసుకున్న మంత్రాలతో ఒక దైవ ప్రతిష్ట దేవుడి ప్రతిష్ట చేసి ఆ ఫలాన్ని ప్రతి ఒక దరిద్రుడి నుంచి ఒక కోటీశ్వరుడి వరకు సమానంగా పంచడానికి వచ్చిన వ్యవస్థ దేవాలయ వ్యవస్థ. కాబట్టి
ఇది చాలా డిఫరెంట్ వ్యూ పాయింట్ అనిల్ గారు.
అవును అవును. అంటే ఆయనకి మంత్రశాస్త్రము యోగ శాస్త్రము ఆధ్యాత్మికము అలాగే మన జ్యోతిష్ శాస్త్రము ఇవన్నీ తెలిసిన వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతాడు. అంటే దీని ప్రాధాన్యత వల్ల అది విస్మరించొద్దు, దాని ప్రాధాన్యత కోసం దీన్ని తక్కువ చేసి మాట్లాడద్దు.
అంటే మన ధర్మానికి ఎన్ని బ్రాంచెస్, చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో ఒక బ్రాంచ్ గొప్పది ఇంకొక కొమ్మ గొప్పది అని మనం పోట్లాడుకోకుండా ఎవరికి మనసుకి తగ్గినట్టు మనం ధర్మమైన అంబ్రెల్లాలో మనం చేసుకుంటూ పోతే అదే మనకు మంచిది.
అవును అవును. నువ్వు దేశం కోసం పాటుపడి నువ్వు నీ సంఘం కోసం పక్కన మానవుడి కోసం పాటుపడితే దానికి దైవం భగవంతుడు ఉన్నా నువ్వు ఉన్నాడనుకున్నా నువ్వు లేడనుకున్నా సంతోషించేవాడే. కానీ దానికి నీకు నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేవాడు కాదు భగవంతుడు అని ఆయన ఖచ్చితంగా చెప్తారు. ఇంకొక చిన్న మాట ఏంటంటే అండి, ఆయన పర్టికులర్ గా చెప్పేది అంత పెద్ద అంటే ఆయన లోకాలకన్నిటికీ పాలకుడు అని చెప్పి ఆరాధించే వాళ్ళని ఆయన తీసుకెళ్లి నువ్వు కేవలం నాకు ఉద్యోగము నా పిల్లలు నా సంపద గురించి అడగడం అనేది అసలు తృణప్రాయం. అది అసలు అడగనే అడగకూడదు. నువ్వు అడగకపోయినా పుణ్యం చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, నీకు ఐశ్వర్యం కానీ నీ కుటుంబ క్షేమం కానీ అది కలిసి వస్తుంది. అది ఆయన పెట్టిన ప్రాసెస్ లోనే అలా ఉంది. ధర్మము దానం చెయ్యి, పుణ్యం చెయ్యి, నీకు డబ్బులు కానీ పిల్లలు కానీ ఏదైనా సరే ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వడం కదా అది వస్తాయి, ఆ ప్రాసెస్ అలాగే నడుస్తుంది అని ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉంటారు.
అవునండి. అంటే మనం చాలా విషయాలు అర్థం చేసుకున్నా కూడా ఇది ఈ సర్కిల్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అవును వాస్తవం.
అవును. సో మీరు అంటే మీరు చాలా మంది మహాత్ముడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ చరిత్రలు కానీ ఆయన చరిత్రలు కానీ తీసుకుంటే 200 టెంపుల్స్ కట్టించి చాలా మంది చాలా సంస్థలకి ఈయన కూడా చాలా చేశారు, గ్రామాల్లో చేశారు, చిన్న చిన్న గ్రామాల్లో. మనం మీరు ఏదైతే యాక్టివిటీస్ చేపడుతున్నారో తెలంగాణలో పర్టికులర్ గా చిన్న చిన్న గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం ఆరాధిస్తారు, వాళ్ళు ఎంత ఎంత బాగా ఎంత నిబద్ధతతో ఉంటున్నారు, ఎంత ధర్మంతో బ్రతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళ గుడిసెల్లో వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎందుకు దారిద్రంలో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రతిష్టలు చేసి వాళ్ళ కోసం యాగాలు చేసి మనందరం సమానము, మనందరం వాళ్ళతో సహపంక్తిలో భోజనం చేసి మనందరం ఒకటేరా, మనం అందరం భగవంతుడి యొక్క పిల్లలమే, మన ఋషి సంపదల మన ఋషి సంతానం మనందరము, అందరం సమానమే చెప్పి ఆయన చాలా అరుణాచల్ ప్రదేశ్ లో అటువంటి చోట్ల కూడా యాగాలు చేసి మీరు నమ్మరు 2005 వరకు అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ట్రైబల్స్ ఉన్నారండి, 27 ట్రైబ్స్ ఉన్నారు. 2005 వరకు వాళ్ళకి టైం పీస్ కానీ క్లాక్ తెలియదట వాళ్ళకి, గడియారం తెలియదు. అవును. అటువంటిది ఆయన అటువంటి చోట్లకు కూడా వెళ్ళి మొత్తం 49 టూర్స్ వేశారు ఇండియా మొత్తం.
అబ్బా, అదే ఒక పెద్ద ఎపిసోడ్ గా మనం మాట్లాడుకోవచ్చు అనిల్ గారు.
నేను ఇప్పుడు రాసుకున్న పాయింట్స్ లో మీకు ఓన్లీ ఒక 10% మాత్రమే మనం మాట్లాడుకున్నాం ఇప్పటికి.
డెఫినెట్ గా వీ కెన్ కంటిన్యూ దిస్ డిస్కషన్ నెక్స్ట్ వీక్ ఆల్సో. చెప్పండి.
సో అటువంటి గ్రామాల్లో అటువంటి ట్రైబ్స్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ సంస్కృతి ఏంటి, అక్కడ కూడా మీరు సంస్కృతి కోణంలో చూస్తే మీకు తారతమ్యాలు కనపడవు. ఆ కోణం అలవరుచుకోవడంలో ఉంటుందని అనిపిస్తుంది నాకు. అంటే ఆయన ఒక మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని తద్వారా ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నమే మానవ జన్మ సార్థకం అవుతుంది. 2, నువ్వు భగవంతుడిని తెలుసుకోవడం ఒకటి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అసలు సృష్టి ఎలా జరిగింది, నీ నువ్వు ఎలా వచ్చావు అనేది నీ ఆత్మ విచారణ చేసుకుని నిన్ను తెలుసుకోవడం అనేది చాలా చాలా డీప్ గా చెప్తుంటారు ఆయన వేదాంతం అనుకోండి. ఇతరులా చూసుకున్నా సరే మీ ప్రపంచం లౌకిక విషయాల్లో మాట్లాడుకున్నా సరే కేవలం భారతీయత భారతదేశం ఆయన ఇంకొకరికి చూపించడంలో ఆయనకు చాలా ఆనందించేవారు. ఇదిరా మన భారతదేశం, ఇది మన సంస్కృతి, ఇంత చరిత్ర ఉంది అని ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఆయన చెప్పగలుగుతారు.
అనిల్ గారు నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు శివానందమూర్తి గారు వృత్తిపరంగా వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ ఇది ఇట్లా నేర్చుకున్నారా, లేకపోతే అంటే చదువుకోవటం గానీ ఇట్లా మన దేశాలు తిరగటం గాని ఇవన్నీ తెలుసుకున్నారా, లేకపోతే ఎలా ఆయన జీవన విధానం ఏంటి అసలు?
తప్పకుండా ఆయనకి ఒకటి ఏంటంటే అండి, మెయిన్ ఇన్సిడెంట్ ఆయన లైఫ్ లో జరిగింది ఆయనకి 10-12 ఏళ్ళు ఆయనకి ఉపనయనం కంటే దగ్గర ముందే అనుకుంటాను. ఆయనకి గోదావరి నది స్నానం చేస్తున్నప్పుడు ఒక సాధు ఆయనకి కనిపించి 32 రోజులు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 32 రోజుల్లో 32 మంత్రాలు ఆయనకి ఉపదేశం చేశారు. ఆ చివరి రోజు ఒక ఆదిశేషుడు గోదావరి బ్రిడ్జ్ అంత సైజ్ లో ఒక ఆదిశేషుడు కనపడి ఆయనకి ఆయనలోకి వెళ్ళిపోయారని చెప్తారు ఆయన. అంటే ఆదిశేషుడు మనకి యోగం, యోగానికి ప్రతీక. యోగ సూత్రాలు చూసుకుంటే పతంజలి సూత్రాలు ఉంటాయి కదండి మనకి, పతంజలి సూత్రాలు, పతంజలి ఈజ్ ఇన్కార్నేషన్ ఆఫ్ ఆదిశేషు. సో ఆయనకి యోగం చిన్నప్పుడే అలవరింది కాబట్టి దాని తర్వాత ఆయన డిగ్రీ అయిపోగానే ఆయన ఇంట్లో స్వాతంత్రం తీసుకుని ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుని నాకు ఆస్తి ఏమి వద్దు, నేను వెళ్తాను, ఏదో ఒకటి నేను భారతదేశం గురించి తెచ్చుకుని తెలుసుకుంటాను, హిమాలయాలకు వెళ్తాను, ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో అనుకోకుండా ఆయన ఒక డిఐజీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. క్లర్క్ అని చెప్పి అన్నారు. ఆయనతో పాటు తెలంగాణ అంతా తిరిగారు ఆయన. అప్పట్లో తెలంగాణలో ఉద్యమాలు జరగడము, ఈ దొరలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరగడము, ఇవన్నీ ఆయన దగ్గరుండి చూశారు. అంటే ఆయన వృత్తికి ఆయన ఆధ్యాత్మికానికి రెండు విభేదం అసలు చూస్తే మీరు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఆయన ఆధ్యాత్మికం నడుస్తూనే ఉంది, ఇటు ఉద్యోగం నడుస్తూనే ఉంది. ఆయన 54 ఏళ్లకే ఆయన రిటైర్ అయిపోయారు. అయిపోయి పూర్తిగా యోగం వైపు ఆయన పూర్తిగా, అంటే ఇది చేస్తూనే ఆయన చెప్పేది ఏంటంటే మీ కుటుంబం నడుపుకోండి తప్పకుండా, 4 గోడల మధ్య మీ 4 కుటుంబం అనుకోండి, మీరు నడుపుకోండి, నడుపుకుంటూ దాన్ని మించి ఒక పక్షిలాగా జీవించకుండా దాన్ని మించి ఆ 4 గోడలు బయట అసలు సమాజం ఏంటి, దేశం ఎలా ఉంది, ఎవరికైనా సహాయపడగలుగుతామా అనే కోణం ఆయన అలవర్చుకున్నారు. అదే మనకి చెప్తూ ఉంటారు.
అంటే మన నలుగురం కాబట్టి ఈ 4 గోడలు కాకుండా 4-4 ప్రిన్సిపల్ ఏదో ఉంటది కదా అనిల్ గారు, ఏంటది?
అదే అంటే నేను మామూలుగా ఆయనతో మాట్లాడుతూ అంటే ఆయన వివరాలు తెలుసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది 4x4 ప్రిన్సిపల్ లాగా ఉంది ఇది. అంటే మనం నేను నలుగురం, మా 4 గోడల మధ్యలో మా అంటే కేవలం అంటే ఒక దుఃఖం వచ్చినా ఏం వచ్చినా సరే చాలా మంది కుమిలిపోతూ ఉంటూ ఉంటారు కదా, ఆయన దాని గురించి చెప్తూ ఉంటారు. అంటే నువ్వు ఈ 4 గోడల మధ్య ఈ 4 గురికి జరిగినదే నీ ప్రపంచం అనుకుంటున్నావు, అది దాటి ఒక అంగుళం చూడు, నీకు ప్రపంచం తెలుస్తుంది, ఒకటికి ఉపకారం చెయ్యి, నీకు రోగం వచ్చిందని బాధపడతావు. అసలు రోగం వస్తే తెలుసుకోలేని స్టేట్ లో కూడా చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి నువ్వు బాధపడ్డావు అనుకో నీ బాధ తక్కువ అయిపోతుంది. కాబట్టి
తెలిస్తే చాలు, అంటే వాళ్ళ గురించి మనం బాధపడినా బాధపడపోయినా వాళ్ళ గురించి ఇట్లా తెలిసినా చాలు, మనకి
తెలిసినా చాలు. అవును అవును. అండ్ మనం పుట్టాము, సంసారం, వృద్ధాప్యం, మన అంటే శరీరం వదిలిపెట్టాం, రోగం వచ్చి అలా కాకుండా ఒక యోగం అలవర్చుకుని ప్రాణాయామం కానీ ఇటువంటివి నేర్చుకుని తెలుసుకుని హ్యాపీగా శరీరాన్ని వదిలిపెట్టాలి అని చెప్పి ఆయన యోగం ద్వారా, ఆయన జీవితం ద్వారా మనకు అర్థం అవుతుంది. వాళ్ళ నాన్నగారి జీవితం ద్వారా, వాళ్ళ కుటుంబం, ఆయనతో అసోసియేట్ అయిన వాళ్ళ జీవితాల ద్వారా మనకు అర్థం అవుతుంది.
సో అనిల్ గారు, ఇప్పుడు మనం ఇది మనం శివానందమూర్తి గారి భారతదేశ జర్నీ గురించి మనం ఒక షో చేయొచ్చా నెక్స్ట్ వీక్, అంటే అక్కడ ఆయన జర్నీలో ఆయన ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ లేకపోతే ఆయనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ అనుభవాలు కానీ ఆయన ఏమైనా వీడియోస్ లో చెప్పారా, అంటే మన శ్రోతలకి మన భారతీయత మన బాధ్యత కాంటెక్స్ట్ లోకి సూట్ అయ్యే ఎక్స్ప్లెనేషన్స్ తో మనం నెక్స్ట్ వీక్ ఇదే షోని కంటిన్యూ చేయొచ్చా?
తప్పకుండా అండి, నేను ఐ విల్ డెఫినెట్లీ బి హ్యాపీ టు డూ దట్. ఆయన రాసిన పుస్తకాలు కానీ ఆయన కొన్ని ముఖ్యమైన నమ్మలేని నిజాలు అని చెప్పి కొన్ని శీర్షికలు ఉన్నాయి ఆయన లైఫ్ హిస్టరీలో జరిగినవి, అటువంటివి కూడా మనం ఇంకా కొన్ని ఎగ్జైటింగ్ థింగ్స్ చెప్పాలనుకుంటే నమ్మలేని నిజాలు నిజంగానే అటువంటి కూడా మనం చేయొచ్చు.
షూర్. సో అనిల్ గారు, ఈ వారం అంటే పార్ట్ వన్ మనం కంక్లూడ్ చేసుకోవాలంటే కనుక ఆయన విశ్లేషణలో లేకపోతే ఆయన దృష్టికోణంలో మన దేశం గురించి ధర్మం గురించి ఎలా అనుకోవాలండి, కంక్లూషన్ కామెంట్స్?
తప్పకుండా అండి. అంటే ఒకటి భారతీయత గురించి తెలుసుకోవడం ఒకటి, మన ధర్మం గురించి తెలుసుకోవడం ఒకటి, సంప్రదాయం గురించి తెలుసుకోవడం ఒకటి. ఇది 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 మెయిన్ స్ట్రెస్. అంటే మీరు భారతీయత అనుకున్నప్పుడు అది హయ్యర్ అంబ్రెల్లా అనుకోండి, బై పెద్ద సర్కిల్ తీసుకుంటే భారతీయత అందులో మీరు ఇన్నర్ సర్కిల్ లోకి వెళ్తూ 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 మీ దగ్గర దాకా వస్తారు, మీ సంప్రదాయాల దాకా వస్తారు. కాబట్టి మీ ధర్మం అన్నప్పుడు కంప్లీట్ ఎక్స్పాండ్ చేసుకుంటే భారతీయత కనిపిస్తుంది. మీరు లోపలికి వెళ్తున్న కొద్దీ మీకు మీ వంశం, మీ చరిత్ర, మీ కుటుంబం, మీ సంప్రదాయాలు, మీ కళలు ఇవి కనిపిస్తాయి. అదొకటి. రెండు, ముఖ్యంగా ఈ షోలో మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఈ ఫోర్ బట్టి ఏదంటే ఈ 4x4 రూల్ అని చెప్పాను కదా నేను, ఇది నాలుగు ప్రపంచ నాలుగు గోడల అవతల మనం ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. అంటే దాన ధర్మ నుంచి కానీ మీరు చేసే షోస్ దగ్గర నుంచి కూడాను కించిదపి అంటారు ఆయన మాటల్లో. అంటే ఎంత వీలైతే అంత చేయమని చెప్తున్నారు ఆయన. అంటే మీకు ఎంత కుదిరితే, అంటే ఒకవేళ వాడు ఎవడో ఎక్కువ దానం చేస్తున్నాడు, నీకు వచ్చే దానిలో తక్కువ దానం చెయ్యి. అంటే ఎంత చేయగలిగితే అంత పుణ్యం సంపాదించుకోగలుగుతావు, నీ అశాంతిని దూరం చేసుకోగలుగుతావు అని చెప్పి టూ ఇంపార్టెంట్ మెసేజెస్ ఇస్తున్నారండి. దేశం గురించి తెలుసుకోండి, చదవండి, చరిత్ర తెలుసుకోండి. రెండు, ధర్మం మీకు బియాండ్ యువర్ పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ సొసైటీకి ఏదన్నా చెయ్యండి. మీరు చెయ్యాలనుకుంటే చాలా సంకల్పాలు ఆటోమేటిక్ మీకు, మీ రోడ్డు పైకి నడుచుకుంటూ వెళ్తే మీకు బోడని పనులు కనిపిస్తాయి మీరు చేయదలుచుకునేవి అని అన్నారు. అంత సింపుల్ గా చెప్పారు. అది నిజం కూడా, మీరు ఆలోచిస్తే అది నిజం కూడా.
అవును, నిజమే. ఇప్పుడు మన గ్రౌండ్ లో చూస్తున్న దాన ధర్మ చేస్తున్న యాక్టివిటీస్ బట్టి కూడా మనం చూస్తున్నా కూడా 4 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము, 4 సంవత్సరాల్లో మనం ఎక్కడికి రీచ్ అయ్యామని మనం చూసుకున్నా కూడా మనకు అర్థమైపోతుంది. అంటే గ్రౌండ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో, మనం ఒక్కటి స్టార్ట్ చేసి దీన్ని ఒక రిజల్యూషన్ తీసుకురావాలి, లేకపోతే దీన్ని సరిచేయాలి అని ప్రయత్నం చేస్తే దీని తర్వాత ఇంకా ఎంత పని ఉంటుంది అనేది ఒక యాక్టివిటీ కానీ ఒక ఈవెంట్ కానీ మనం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది యాక్చువల్గా.
అవును అవును. అందుకనే నేను అనేది మన షణ్ముఖ శర్మ గారు కూడా చెప్పేది కూడాను, ఏమీ చేయలేకపోతే కనీసం ధర్మం కోసం భగవంతు తలుపులు వేసుకుని ఏడవరా భగవంతుడి దగ్గర కూర్చుని అని అన్నారు. మీరు మీకు గుర్తున్నట్టయితే కొన్ని కొన్ని ప్రవచనాల్లో దానికి కూడా నాకు దాన్ని పూర్తిగా తీసుకోగలిగితే, శివానందమూర్తి గారు కూడా మీ పూజ చేసేటప్పుడు నువ్వు అడిగేది ఏదన్నా ఉంటే నీతో నీ గురించి అడుగు, కానీ దేశం గురించి ఒక్క మాట అడుగు అంటారా. నా దేశం క్షేమంగా ఉండాలి, నా ధర్మం క్షేమంగా ఉండాలి, పేదవాడు కానీ ఎవరు లేని వాడు గురించి కానీ ఒక మాట అడుగు, నా దేశం గురించి ఒక్క మాట అడుగుతున్నావా అని ఒక క్వశ్చన్ వేసుకోమంటారు మనం. అంటే కనీసం నెక్స్ట్ షో చేసే లోపల నా అభిలాష ఏంటంటే వినేవాళ్ళు రోజు భగవంతుడి దండం పెట్టుకుంటున్నప్పుడు నా దేశం బాగుండాలి అని ఒక్క మాట అనుకోగలిగిన ఈ వారం రోజులు మనం సక్సెస్ఫుల్ అయింది.
మంచి మంచి మాట అండి, మంచి మాట. అట్లాగే ఫస్ట్ మనం కూడా అది దాన్ని ప్రాక్టీస్ లో పెడదాము. అనిల్ గారు, మనకి అంతకంటే సమయం లేదు కాబట్టి మనం వచ్చే వారం మళ్ళీ కలుసుకొని శివానందమూర్తి గారి ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు భారతదేశం పర్యటించినప్పుడు కానీ అలాగే మిగతా విశేషాల గురించి మనం చర్చించుకుందాం. ఈ వారం మీ సమయం మా శ్రోతలతో గడిపినందుకు ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన డిఫరెంట్ వ్యూ పాయింట్ లో నుంచి చెప్పినందుకు మరొకసారి మా తరఫున అలాగే శ్రోతల తరఫున మీకు ధన్యవాదాలు అనిల్ గారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు గొప్ప అవకాశం, అంటే అటువంటి మహాత్ములు గురించి ఎక్కువ మంది తెలియకపోవడం అనేది అది తెలియజేసే అవకాశం వచ్చినందుకు ఆయన చెప్తున్న, అంటే ఇది కూడా ఒక ఆయన చెప్తున్న లిస్ట్ లో టుడూ లిస్ట్ లో ఒకటి, ధర్మం గురించి కొంచెం చెప్పు నీకు తెలిసిన నలుగురికి, అదేనా చేయి కనీసం అనే కనీసంతో మొదలెడుతున్నాను. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వచ్చే వారం కూడా నా వంతు కృషి చేస్తాను, తప్పకుండా కలుద్దాం.
థ్యాంక్ యూ అనిల్ గారు. శ్రోతలారా, ఇది ఈరోజు ధర్మం దేశం శివానందమూర్తి గారి దృష్టికోణంలో నుంచి పార్ట్ వన్ మనం విశ్లేషించుకున్నాం అనిల్ కుమార్ గారితో. వచ్చే వారం ఇదే డిస్కషన్ ని కొనసాగిస్తూ, ఇదే శీర్షికను కొనసాగిస్తూ మరిన్ని విషయాలు తెలుసుకొని మన దృష్టికోణంలోంచి, శివానందమూర్తి గారి దృష్టికోణంలోంచి మనం ఆలోచించి మనం తెలుసుకునే నాలుగు మంచి మాటలు దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. జై భారత్ మాత. థ్యాంక్ యూ అనిల్ గారు.
థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం అక్టోబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.